శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ శారదాయై నమః శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమః శ్రీ 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 జగద్గురవే భారతీతీర్థస్వామినే నమః నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో సృషిభ్యో నమో గురుభ్యో నమః. జగద్గురుమయమైన సభా సదస్సుకి సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ శ్రీ దక్షిణామూర్తి తత్వ ప్రవచనములో భాగంగా సర్వవ్యాపకుడైన పరమాత్మను అనుగ్రహం వల్లనే ఇవన్నీ తెలుసుకోగలం గనక ఆ పరమాత్మతత్వాన్ని స్ఫుటీకరించేటువంటి గురుకృపను పొందించేటువంటి స్తోత్రాన్ని ఇస్తున్నారు. ఇక్కడ ప్రథమ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్ ఆత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్ సాక్షాత్కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ముందు చిట్ట చివరి వాక్యానికి అర్థం చెప్పుకుందాం. తస్మై ఆయనకు, ఎవరికి? స్వాత్మానం, అది చెప్తున్నాడు ఇక్కడ. స్వాత్మానం అంటే మనలో స్వాత్మగా ఉండేవాడే, ఎక్కడో లేడు ఆయన. నీలో ఆత్మస్వరూపుడైనటువంటి, ఎంత దగ్గరవాడండి గురువు. ఏ ఆశ్రమంలో ఉంటాడు, కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటండి, ఆయన హిస్టరీ చెప్తారా? ఏం అక్కర్లే, కేర్ ఆఫ్ యూ, అక్కడున్నట్ట. అంతెందుకు, నీ దగ్గరే ఉన్నాడు కాదు, నేను అని నువ్వు అనుకుంటున్న వాడై ఉన్నాడు అని అక్కడ దాకా తీసుకుపోయాడు. అందుకు తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. తస్మై అంటే ఆయనకు, ఇది చాలా చిత్రమైన శబ్దం. తత్ అనే శబ్దం మనం అనిర్వచనీయమైన వస్తువు పరబ్రహ్మాన్ని వాడేటప్పుడు తత్ అని వాడతాం. ఈ తత్తుకి మనం చతుర్థి విభక్తి చెప్పుకున్నా తస్మై అవుతున్నది. దాన్ని మనం సహా అని పుంలింగ శబ్దం చేసుకున్నా తస్మై అవుతున్నది. కనుక తచ్చబ్దవాచ్యమైన పరబ్రహ్మము అని మనం భావిస్తే శ్రీ గురుమూర్తయే, పరబ్రహ్మస్వరూపుడైన గురుమూర్తి. ఆయన ఎవరంటే దక్షిణామూర్తయే, ఆయనకు ఇదం నమః, ఈ నమస్కారము అన్నారు ఇక్కడ. అంటే నమస్కార ప్రధానంగా ఈ స్తోత్రం నడుస్తున్నది. నమస్కార శబ్దానికి మనం ఎప్పటికీ బోల్డ్ మాల్ అర్థాలు చెప్పుకున్నాం కదా, ఎక్కువ తడమనం. కానీ ఇక్కడ అర్థం ఏంటంటే నమ ఇదం అంటే మా కాదు అనే భావమే ఇక్కడ చెప్పబడుతుంది. మమ కాదు అనేదే నమః అనే దానిలో ప్రధానార్థమని వ్యాఖ్యాతలు చెప్పారు. కనుక నేను నాది అనే భావం ఇంకా కాదు, అదంతా ఆయనే, అది నమః అనే మాట. మొదట ఏమిటంటే అర్థం నమః అంటే మనస్సును ఈశ్వరుడికి సమర్పించడం, ఇది బాగుంటుంది వినడానికి. అలాగే నమస్కరించడంటే వినయంగా వంగడం, ఇది బాగుంది సాధనలో. కానీ సిద్ధావస్థలో కూడా నమహేట అంటే అక్కడ ఇంకా నేను కాదు, ఉన్నది ఆయనే అనేటువంటి విషయం నమహాలో ఉంటుంది. ఆ అర్థం ఇక్కడ తీసుకోవాలి, ఎందుకంటే దక్షిణామూర్తి స్తోత్రం కనుక. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. అయితే ఇందులో నమస్కరిస్తున్నది పరమేశ్వరుడిని. ఎందుకు నమస్కరిస్తున్నారు, ఎవరి పరమేశ్వరుడు, ఈ రెండు విషయాలు మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. దక్షిణామూర్తి స్తోత్రానికి ఎన్నో వ్యాఖ్యానాలు వచ్చాయి, సంస్కృతంలోనే చాలా వచ్చాయి. అందరూ ఈ ఉపాసనాపరమైన ఉపనిషత్పరమైన రెండు అర్థాలని కూడా అందించిన మహాత్ములే, ఏది విడిచిపెట్టలేదు, అందరూ అలా ఇచ్చిన వారే. సంస్కృతంలో వచ్చింది, దాన్ని ఆధారం చేసుకుని ఇతర భాషలు అన్నింటిలోనూ వచ్చింది ఇక్కడ. అంతేకాదు ఆంగ్లాది భాషల్లో అనువదింపబడి పాశ్చాత్యుల యొక్క తాత్విక జిజ్ఞాసని తృప్తిపరిచిన గ్రంథం దక్షిణామూర్తి స్తోత్రం. తాత్విక జిజ్ఞాస జీవుడైన వాడికి ఉంటుంది తప్పకుండా. ఆ తాత్విక జిజ్ఞాసను తృప్తిపరచడానికి ప్రతి దేశంలో మేధావులకు తత్వజ్ఞానాన్ని ఇస్తారు. అయితే మిగిలిన దేశాల్లో మతం వేరు, తత్వం వేరు. అదృష్టవశాత్తు భారతదేశంలో తత్వమే మతం, మతమే తత్వం. అందుకు మన హైందవ మత స్వభావమే తత్వం అని చెప్పడానికి ఈ మత విధానములన్నీ తత్వం వైపు పర్యవసించాలిరా అని చెప్పినటువంటి తాత్వికుడు ఆదిశంకర భగవత్పాదులు వారు. అందుకే ప్రపంచంలో హైందవ మతం ఎవరికి అర్థం కాకపోయినా, అనుసరించాల విధానం తెలియకపోయినా, శంకరుల యొక్క తత్వశాస్త్రం మాత్రం అందరికీ రుచించింది. భారతదేశంలో తత్వశాస్త్రం అంటే శంకరులే గుర్తొస్తారు, అందుకే వివేకానంద్ చెప్పారు, శంకరాది బ్రెయిన్ అన్నారు. మేధస్సు ఆలోచన స్ఫుటంగా నిశితంగా చెప్పగలగడు అంటే ఒక శంకరుల వారట. ఆయన దగ్గర పరిపూర్ణమైనటువంటి శక్తి ఉంది. అందుకు ఆ మహానుభావుడు ఈ తత్వ జిజ్ఞాసని అద్భుతంగా మనకు తీరుస్తున్నాడు. ఈ స్తోత్రంలో ఇన్ని వ్యాఖ్యానాలు వచ్చిన సంస్కృతంలో శంకరులు తర్వాత వెంటనే దీనికి పార్థికమనండి వ్యాఖ్యానండి, చిన్న చిన్న శ్లోక రూపాల్లో దీని ఆంతర్యాన్ని అద్భుతంగా ఇచ్చినటువంటి వారు సురేశ్వరాచార్యులు అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఆ వార్తికం ఆధారంగా ఇతరములైనటువంటి వ్యాఖ్యాతల వాటి ఆధారంగా ఉపనిషత్తుల ఆధారంగా శంకరుల యొక్క ఇతర భాష గ్రంథ ఆధారములుగా విభుద జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు. ఇప్పుడు అది చేసుకోబోతున్నాం, లేదా తెలియజేసినంత తేటపరచు అది ఇప్పుడు చెప్పుకుని సురేశ్వరాచార్యులు వారు ప్రతి శ్లోకాన్ని సురేశ్వరాచార్యుల వారు నేను చెప్పను, ఎందుకంటే సమయం కూడా మనకు చాలదు. కానీ అందులో భావాన్ని మాత్రం ప్రవచన రూపంలో అందించడం జరుగుతుంది. కొన్నిటికి మాత్రం చెప్పుకుంటూ, ఆత్మలాభాత్ పరోలాభో నాస్తీతి మునయో విదుహు తల్లాభార్థం కవిస్తోతి స్వాత్మానం పరమేశ్వరం. ఎంత అందంగా చెప్తున్నారండి శంకరుల శిష్యులు. మరి ఎలాగండి, ఆయన తలంచుకుంటేనే మేధావులు అయిపోతామే, శంకరుల తలంచుకుంటేనే. ఆయన ఒక్క గ్రంథాన్ని బాగా చదివితే చాలు మన బుద్ధికి ఆలోచించడం అనే శక్తి వస్తుంది. అలాంటిది ఆయన అంతేవాసిత్వం పొందిన మహానుభావుడు. ఆయన ఎలా చెప్తారని, అన్నిటికంటే గొప్ప లాభం ఏంటంటే ఆత్మలాభంట, తనని తాను పొందడమే. ప్రతివాడు తననే పొందేయంటే కాదుట, తనని విడిచిపెట్టి అన్నీ పొంది తానేమిటో మర్చిపోతున్నాడు. కనుకనే జీవితంలో ఈ వేదనలన్నీ వస్తున్నాయి. అంతేగాని తనను ఎప్పుడైనా తాను పొందాడా? లేదు. అందుకు అన్నిటికంటే గొప్ప లాభం ఏంటంటే ఆత్మలాభమే గొప్ప లాభం, దీనిని మించిన లాభం లేదని మునయో విదుహు. ఆ మునులు తెలుసు అది ఇక్కడ చెప్తున్నారు, మునులు తెలుసుకుంటున్నారు. అందుకు తల్ లాభార్థం, ఆ ఆత్మలాభార్థమై కవి, ఈ కవి, కవి అంటే ద్రష్ట అని అర్థం, మామూలు పాయింట్ కాదండి ఈయన. ఈ దర్శన శక్తి కలిగిన మహానుభావుడు స్తౌతి స్వాత్మానం పరమేశ్వరం, ఆయన ఆత్మస్వరూపుడైన పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తున్నారు. అంటే లాభం ఒకచోట, లాభింపజేసేవాడు ఒకచోట లేడు, లాభింపజేసేవాడే లాభం. అందుకే శంకరాయ శివాయ అన్నారు. శంకరము అంటే శుభమునిచ్చువాడు, శుభము కలిగించేవాడు, ఆయనే శివుడు. అంటే ఆయన నాయనే కలిగిస్తున్నాడు. అందుకే స్వాత్మస్వరూపుడు అనే మాటే ఇక్కడ చెప్తూ స్వాత్మస్వరూపుడైన పరమేశ్వరుణ్ణి కీర్తిస్తున్నారట. ఆయన ఎవరు, స్వాత్మస్వరూపుడైన పరమాత్మ అంటే ఎవరు? ముందుగానే ఇది అర్థం కాదు అని మీరు కొనకడం మొదలు పెట్టారా? అసలు అర్థం కాదు. అర్థమవుతుందిని ఏకాగ్రంగా ఉన్నారా? ప్రతి వాడిలో ఉన్న చైతన్యం అదే గనక బుద్ధిని ఆయనే ప్రచోదయాత్ చేసి తప్పకుండా అర్థమయ్యేలా చేస్తాడు. స్వేచ్ఛయా సృష్టమావిశ్య విశ్వం యో మనసి స్థిత స్తోత్రేణ స్తూయతానేన సయేవ పరమేశ్వర. ఇక్కడ స్తోత్రింపబడే పరమేశ్వరుడెవరు అంటే నీయందు ఆత్మగా ఉన్నవాడు అంటే ఓహో ఇందులో కూర్చున్నవాడు అనమాట అని కాదు, నీలో ఎలా కూర్చున్నాడో అన్నిటి యందు అలాగున్నవాడు, అణువు మొదలు బ్రహ్మాండం వరకు అన్నిటా వ్యాపించిన వాడెవడు వాడు, అందులో నీలోనూ ఉన్నాడు. అది ఇక్కడ ఒక సముద్రంలో అనేక కెరటాలు ఉంటాయి. ఒక కెరటాన్ని మనం తీసుకుంటే ఆ కెరటంలో సముద్ర శక్తే ఉందని కెరటం తెలుసుకుంది. అయితే ఆ కెరటంలోనే ఉందా? అన్ని కెరటంలోనూ అలాగే వ్యాపించింది. అందుకే సమోహం సర్వభూతేషు అన్నాడు కృష్ణ పరమాత్మ, అందరిలో సమంగానే వ్యాపించి ఉన్నాను అన్నాడు. అందరిలో సమంగానే వ్యాపించట. మరి అసమానతలు ఏమిటండి అంటే ఉపాధిగతమైనవే తప్ప చైతన్యగతమైన అసమానత లేదయ్యా అనేది ఇక్కడ ప్రతిపాదన. అందుకే సమం సర్వేషు భూతేషు తిష్టంత పరమేశ్వరం వినశ్యత్ స్వవినశ్యంతం ఎప్పశ్యతి శపశ్యతి అని గీతలో చెప్పిన మాటే. అదేవిధంగా అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత, ఆ విషయాన్ని ఇక్కడ సృష్టంతా చేసేట. ఎలాగా, ఎవడు చేయమంటే చేశాడా? ఎవడు చేయమంటే చేశాడా? ఆయన స్వేచ్ఛయా స్వ ఇచ్ఛయా తన ఇచ్ఛతో చేశాడు. ఇచ్చాను కానీ ఇచ్చజ్ఞాన క్రియాత్మకమైన వాటితో చేశాడు. చేసిన సృష్టిలో ఆయన వ్యాపించట. ఇది వెంటనే ప్రశ్న వస్తుంది. తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్ అనే మాట మనం చెప్పుకుంటున్నాం. ఇది వేదవాక్కు, మామూలు వాడి వాక్ కాదు. సృష్టించి అందులో వ్యాపించాడు అంటే అర్థం, సృష్టించి అంటే సృష్టిని వేరేగా చేసి తర్వాత దూరేడా అందులోకి, అప్పుడు అది వేరు ఇది వేరే అయిపోయింది కదా. అప్పుడు మొట్టమొదటే బిడిసి కొట్టేసింది మనకి. ఏకత్వ ప్రతిపాదన చేసేటప్పుడు సృష్టి వేరు ఆయన వేరు అయిపోయింది కదా అందులో ప్రవేశించాడు అని. మనము ఒక తొట్టె నిర్మించుకుని అందులో దూరితిమి అన్నట్లుంటుంది. అప్పుడు తొట్టె వేరు మనం వేరు అయ్యామే లేదా? అలా కాదు. అది ఎలాగో అంటే ఒక దూది కండె నుంచి వస్త్రం నిర్మించబడింది. ఆ నిర్మించినప్పుడు ఈ దూది కండెలో ఉన్న శక్తే వస్త్రంలో అనువనవు ప్రవేశించింది అవునా లేదా? అంటే సృష్టితో పాటు తానే అందులో ప్రవేశించున్నాడనే అర్థాన్ని ఇక్కడ మనం తీసుకుని గ్రహిస్తే ఎక్కడున్నట్ట? మనసి స్థిత. ప్రతివాడి యొక్క మనసి, మనలో ఉన్నటువంటి అసలైన జ్ఞాన కేంద్రం ఏమిటి? హృత్ కేంద్రం. అక్కడున్నట్ట, అక్కడున్నవాడు. అందుకే సర్వశ్చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహనంచ. సర్వుల యొక్క హృదయంలో ఉన్న నా చైతన్యం వల్లనే, దీని ప్రసరణ వల్లనే జ్ఞాపకము మరపు అన్నీ కలుగుతున్నాయి. అయితే కొందరికి కొన్ని జ్ఞాపకం, కొందరికి కొన్ని మరపు అంటే వాడు బుద్ధిగతమైనటువంటి కర్మలోపాదుల వల్ల జరుగుతున్నాయి, కానీ చైతన్యం యొక్క లోపము లేదు. ఇది ఎలాగో అందరిలో అలా వ్యాపించున్నాడు, ఇవన్నీ తేల్చడానికే 9 శ్లోకాలు. జాగ్రత్తగా వెళదాం, మొదట అన్ని తెలుసుకోవాలని తొందర మనల్ని వెళ్ళనివ్వదు. రెండు, అంత వేదాంతం మాకెందుకండి? మొట్టమొదటండి, చాలా మనిషి ఎంత బద్ధక జీవంటే కష్టపడ్డానికి వెనకడతాడు. పైగా దేన్నైనా కష్టపెట్టగలడు, కానీ బుద్ధిని కష్టపెట్టు. అందువల్ల వచ్చింది, లెక్క చెప్తూ ఉంటే కొంతవరకు ఆలోచించలేకపోతే నిద్రస్తుంది. దానికి అర్థం లెక్కను గ్రహించలేని వీడి యొక్క బుద్ధిలో ప్రవేశించిన బద్ధకం, దాన్ని జయించాలి. ఎందుకంటే మోక్షం అంటే మా చెప్పారులేండి, జపమాల టపటపటపటప తిప్పేస్తే అయిపోయింది, లేకపోతే గుళ్ళు చుట్టూ తిరిగి తప్ప అది కూడా ఇస్తుంది రండి, భక్తి మార్గంతో ముక్తి పొందవచ్చని చెప్పారు. కనుక ఇంత ఆలోచన అక్కర్లేదండి, అంటే భక్తి ఏదో తేలికైనట్టు. భక్తి ఎంత తక్కువ అండి, భక్తికి జ్ఞానానికి తేడా ఏంటంటే, నిజానికి తేడా లేదనుకోండి, రెండూ ఒకవైపు ప్రయాణమే, పేరు మార్పు అంతే. ఇది ఎలాంటిది అంటే, ఒక దీనికి రామకృష్ణ పరమహంస ఉపమానం అని అనేక మార్లు చెప్పుకున్నాం. ఒకటి గొలుసులతో బంధించారు, ఇంకొన్ని గొలుసులతో బంధించేట. మొదటివాడు తన శరీరాన్ని పెంచి గొలుసును తెంచేట. మొదటివాడు తన శరీరాన్ని సంకోచింప చేసుకుని గొలుసు కన్నా చిన్నవాడే పెట్టుకొచ్చేసాడు. ఈ చిన్నవాడే రావడం భక్తి, పెద్దవాడే తెంచడం జ్ఞానం అన్నాడు ఆయన. అంతే, ఇది రెండిట్లో ఏది తేలిక చెప్పండి. ఇందులో ఏది తేలిక? తెంచడం తేలిక, కుంచుకోవడం తేలిక, రెండూ తేలిక కాదు. దీనికి పని చెప్పినప్పుడు ఇది బాగుంటుందేమో అనిపిస్తుంది, దానికి పని చెప్పినప్పుడు అది బాగుంటుందేమో అనిపిస్తుంది, రెండూ కాకుండా మధ్యలో ఉంటాయి అన్నమాట. అది తేలిక అన్నిటికంటే. ఈ స్థితికి మనం వెళుతున్నాం కనుక ముందు మనకు బద్ధకం అంటే ఈజీగా మనకు వచ్చేయాలి పరతత్వం. ఈజీ మెథడ్ ఏదో చెప్పారులేండి, మంత్రోపదేశం 10 రూపాయలు ఇచ్చా, లేదండి ఆ గురువుగారు 100,000 రూపాయలు తీసుకున్నారంటే పెద్ద మంత్రం ఇచ్చాడు ఆయన, మోక్షం అయిపోయింది. గుళ్ళు చుట్టూ తిరిగా ఇప్పుడు కోట్లు చేశామండి, సంతోషమే. ఈ చిత్తశుద్ధిని ఏర్పరిచి క్రమక్రమంగా విచారణ వైపు తీసుకువెళ్ళాలి, భక్తి జ్ఞానంగా పర్యవేశింపజేయాలి. అందుకే ఉత్తమ భక్తి ఇటు విచారణ ఇటు సమర్పణ అని రెండు విధాలుగా వెళుతుంది. సమర్పణ అహంకార రాహిత్యం, విచారణ నీలో ఉన్న అఖండ ఈశ్వర చైతన్యాన్ని గ్రహించడం. ఎందుకంటే భక్తిలో కూడా ఏం చెప్తున్నాడంటే, నీలో ఉన్నవాడిని చూడు, నీలో ఉన్నవాడిని చూడు. మొత్తుకున్నాడు కదండి మహాభక్తుడు, ఎవరు? ప్రహ్లాదుడు. సర్వమున్నతని దివ్య కళామయమంచు కాదండి, సర్వము ఆయన ఎలా ఒప్పుకుంటావు? అక్కడ నువ్వు, ఇక్కడ నేను, అక్కడ ఆ పిల్లాడు కనిపిస్తుంటే సర్వము నేనని కనిపిస్తావంటే నాయన. అందుకు వీరు ఏమని మతిభ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి. అంతటా వ్యాపించిన వాడు ఆయనే, అంతటా ఉన్నవాడు ఆయనే. అందుకు ఎక్కడ ఎలా వ్యాపించాడంటే, విశ్వం సృష్టం ఆవిశ్యాయో మనసి స్థిత, సర్వుల యొక్క అంతరంగమునందు వ్యాపించి ఉన్నటువంటి వాణ్ణి స్తోత్రేణ స్తూయతే అనేనా, అనేన స్తోత్రేణ స్తూయతే. ఈ స్తోత్రంతో స్తుతిస్తున్నారు ఎవరిని? వాడిని. వాడెవరు? సయేవ పరమేశ్వర, ఆయనే పరమేశ్వరుడు. ఈ మాట మనకు రుద్రంలో స్తుహిశ్రుతం గర్త సదం యువానం, అక్కడ మళ్ళీ యువానం అన్నాడు చూడండి, యువకుట్ట. ఆ యువకుడిని స్తోత్రం చేయి. అందుకే అన్న రుద్రం అసలు స్థితి మనకి ఆత్మస్థితిని చేర్చడం అయితే దక్షిణామూర్తి కనిపిస్తాడు, రుద్రమంతా దక్షిణామూర్తి. అందుకు యువానం అంటే నిత్య యువకుడు. అదే ఇందాక మనం చెప్పినట్లు యువానం అనే మాట వేశారు ఇక్కడ. యువానం మౌనవ్యాక్ష ప్రకృతి భరబ్రహ్మతత్వం, యువానం స్తుహిస్తృతం గర్తసదం యువానం. ఆయన ఎక్కడున్నాడు? గర్తసదం, లోతైన ఒక చోట్లో కూర్చున్నట్ట, ఆయన అంత లోతుగా కూర్చున్నట్ట. వాణ్ణి స్తోత్రం చేయి అని. మరి ఇంతసేపు ప్రపంచమంతా తిప్పాడు రుద్రంలో, మీరు చూస్తే ప్రపంచమంతా తిప్పుతాడు ఆయన. తిప్పి తిప్పిన కలాలభ్య కర్మారిభ్యచ్చవో నమో నమ, పుంజిష్టభ్యో నిషాదభ్యచ్చవో నమో నమ. ఒక పెద్ద ఫ్లైట్లో కూర్చోబెట్టి వరళ్ళంతా తిప్పినట్టు తిప్పుతుంది రుద్రం మనల్ని. తిప్పి తిప్పి ఏం చేసిందంటే, ఇందరిలో ఉన్న రుద్రుడిని చూడు, ఇందరిలో ఉన్న రుద్రుడిని చూడు అది చెప్పడం. ఇందరిలో ఇందిగా ఉన్నాడంటే ఒక్కడేట, ఎలాగంటే ఒక సూర్యుడు సమస్త జీవులకి తానొక్కడే తోచుకోలిక అని చెప్పడానికి 10 కడవలు పెట్టి, ఒకదానికి పసుపు కలర్ కడవ, ఇంకోటి నీలం కలర్ కడవ పెట్టి, అదిగో పసుపు కలర్ కడవలోని సూర్యుడే, నీలం కడవలోని సూర్యుడే అని ఇన్ని కడవలు చూపిస్తున్నా, చిట్ట చివరికి రుద్రం ప్రతిపాదించింది ఏకం, ఇందరిలో ఉన్నవాడు ఒక్కడే అని ప్రతిపాదించుతూ వాడు ఎక్కడున్నాడు? తిరిగేవా లోపలికి, అక్కడున్నాడు. మనం అది చెయ్యం అని అక్కడున్నాడు, గర్తసదం లోతుగా ఉన్నట్ట. అంత గభీరం, అదే ప్రత్యక్ష దృష్టి ఉంటే కానీ కనిపించడు ఆయన, లోతైన హృదయంలో ఉన్నాడు. అందుకు ఆయన స్తుహి స్తోత్రం చేయి. అందుకే స్తోత్రేణ స్తూయతేనేన సయేవ పరమేశ్వరః, ఆయన్ని స్తోత్రం చేయమని చెప్తున్నాడు ఇక్కడ. అయితే మధ్యలో రుద్రం ఎందుకు చెప్పారండి అని వెంటనే అనిపించచ్చు కదా. దానికి సురేశ్వరాచార్యులు వారు చెప్పిన ఈ శ్లోక వ్యాఖ్యానంలోనే ఉన్నది. రుద్రోపనిషిదిచ్చేతం స్తౌతి సర్వాత్మకం శివం ఈశ్వరో గురురాత్మేతి ముక్తిభేద విభాగినే యమవత్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః అనోరణీయాన్ మహతో మహీయానితి వేదవాక్. రుద్రోపనిషిదిచ్చేతం స్తౌతి సర్వాత్మకం శివం. కాబట్టి వేదాంతం అనేది ఎలాంటిదంటే గట్టిగా అర్థం చేసుకుంటే రేపు ఉపన్యాసం అక్కర్లే. అంటే రేపు మళ్ళీ పెట్టామంటే గట్టిగా అర్థం చేసుకోలేదని మిమ్మల్ని అనుకున్నారని అనుకోవద్దు. ఇంకా ఇంకా తెలుసుకుందామని, కానీ ఎక్కడికక్కడే పరిపూర్ణమండి, అది ఇక్కడ ఉన్నటువంటి గొప్పతనం. అణోరణీయాన్ మహతో మహీయాన్ అనే మాటకు అర్థం చెప్తున్నాడు ఇక్కడ. దీనికి మనం ఏంటంటామంటే అణువు కంటే అణువు, మహత్త కంటే మహత్త అనే కదా. అణువులో అణువై ఉన్నవాడు, మహత్తులో మహత్తై ఉన్నవాడు. ఇది తక్కువ ఇది ఎక్కువ అని లేకుండా అన్నిటి యందు సమప్లుష్టిన సమో మసకైన సమో నాగేన అని ఉపనిషత్తు చెప్పినట్లుగా సర్వము యందు సమానమే వ్యాపించేట. ఎలాగూ అయ్యా సర్వమునందు సమానం అంటే మరి బ్రహ్మ ఇంద్రుడు రుద్రుడు విష్ణువు ఇలా అనేక మంది దేవతలు మనకు కనిపిస్తున్నారు కదా, ఈ దేవతలందరూ నాకంటే గొప్పవాళ్ళు అవునా కదా. అంతేకాదు మా ఊరు రాజుగారు, మా దేశపు రాజుగారు, ఇంకా అల్లక్కడ ఫలానా దేశం యొక్క అధిపతి, వీళ్ళందరూ నాకంటే గొప్పవాళ్ళు, మన అందరిలో సమానమని ఎలా అంటామండి. అయ్యా గొప్ప అనేటువంటిది ఉపాధుల వల్ల ఏర్పడినది, అది ఇక్కడ అర్థం. నీ దేహము ప్రాణము బుద్ధి ఇవన్నీ ఉపాధులే. ఇందులో ఆత్మ అంటే కొందరు దేహం నువ్వు కావు అంటే మనస్సు ఏమో అనుకుంటారట, కొందరు ప్రాణమేమో అనుకుంటారట, ఇన్ని కన్ఫ్యూజన్లు. కానీ ఆత్మని ఫిల్టర్ చేసి పట్టుకోవడం మామూలు విషయం కాదు ఇక్కడ, దాన్ని తెలుసుకోవడం మహా కష్టం, మహా తేలిక. అందుకే సులభ సువ్రత సుముఖ దుర్లభో దుర్గమో దుర్గో, రెండూ ఆయనే. సరిగ్గా వెళ్ళగలిగితే యాక్సిడెంట్ కాకుండా చక్కగా అందుకోగలయం, జాగ్రత్తగా ఆ ఏమరపాటు లేకుండా అలర్ట్గా వెళ్ళాలి, అది ప్రత్యగ్రభావం. అందుకు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వాళ్లలోనూ నీలోనూ ఉన్నవాడు ఒక్కడేనే ఎలా అనగలవయ్యా అంటే శివో బ్రహ్మాది దేహేషు సర్వజ్ఞ ఇది భాసతే దేవతిరియంగ మనుష్యేషు కించిజ్ఞప్తారతమ్యత, అది ఇక్కడ చెప్తున్నారు. కించిజ్ఞ తారతమ్యత కించిజ్ఞ స్తారతమ్యత, శివ బ్రహ్మ మొదలైనటువంటి దేవతలు అంటే బ్రహ్మరుద్రులు బ్రహ్మ విష్ణురుద్రులు ఇక్కడ చెప్తున్న సృష్టి స్థితుల యొక్క కారకులైన బ్రహ్మ విష్ణురుద్రులు వాళ్ళందరిలో ఆయన ఎలా ఉన్నాడంటే సర్వజ్ఞ చైతన్యంగా ఉన్నట్ట, సర్వము తెలిసిన చైతన్యంగా ఉన్నవాడు ఆయనే. ఆ చైతన్యమే దేవతిరియంగ మనుష్యేషు, ఆ ముగ్గురికి బంట్లేనటువంటి దేవతలు. తర్వాత జీవులు, జీవులు ఎలాగంటే తిరియంగ మనుష్యేషు, అడ్డగా పెరిగేవాళ్ళు నిలువుగా పెరిగేవాళ్ళు అంతే కదండి తేడా. అడ్డగా వెళ్ళేవంటే పక్షులు పశువులు, నిలువుగా అంటే మనము చెట్లు మొదలైనవన్నీ కూడా. ఈ దేవతిరియంగ మనుష్యేషు వీళ్ళందరి యందు కూడా కించిత్ జ్ఞహ అని వ్యాపించిన వాడు ఆయనే అన్నాడు. ఇక్కడ చూడండి, అక్కడ సర్వజ్ఞుడుగా ఎవడున్నాడో ఇక్కడ కించిజ్ఞుడుగా ఆయనే ఉన్నట్ట. అంటే వారికి అన్నీ తెలుసు, నీకు అన్నీ తెలియవు అంతే తేడా. కానీ నీకు అన్నీ తెలియవనంటే ఏవి కొన్నైనా తెలియట్లేదా, కనీసం అన్నీ తెలియడం లేదనే విషయమైనా తెలుస్తుంది కదా. కనుక తెలుసుకోవడం అనేది నీలో ఉందా లేదా అది అక్కడ అంటున్నాడు. తెలుసుకోవడం అనేటటువంటిది నీకు ఎలా వచ్చింది, చైతన్యం వల్లనే వచ్చింది కదా అది ఇక్కడ చెప్తున్నారు. అక్కడ 100 క్యాండిల్ బల్బు వెలుగుతుంది, ఇక్కడ 0 క్యాండిల్ బల్బు వెలుగుతుంది. అయితే ఇక్కడ ఆత్మతత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే హిరణ్యకశిపుడిలాగా మనం రాంగ్ కన్క్లూషన్స్కి వెళ్ళిపోయాం. అంతటా ఒకటే ఈశ్వరుడు కనుక నేనే ఈశ్వరుణ్ణి అన్న మాటకి అహం బ్రహ్మాస్మి అన్న మాటకి చాలా తేడా ఉంది ఇక్కడ. నేనే ఈశ్వరుడు అంటే దేహ ప్రాణ బుద్ధి ఈ ఉపాధులతో తన్మయం చెందిన నేను ఊది పారేస్తే గానీ ఈ నేను తేలదది. ఆ నేనుతో మమైకం చెందిపోయి నేనే ఈశ్వరుణ్ణి అంటే అది అహంకారమే, రాక్షత్వమై 10 మంది చేత చావాల్సిన స్థితికి వెళ్తున్నది. రెండుకి అంత తేడా ఉంది. ఇది తెలియక చాలామంది అద్వైతాన్ని అర్థం చేసుకోలేక అచ్చం హిరణ్యకశిపుడి వలె అని విమర్శించిన దుర్మార్గం కూడా చేశారు ఇక్కడ. దాన్ని సరిగ్గా తెలుసుకోలేక జరుగుతున్నది. ఇది మనం బాగా పరిశీలిస్తే 0 వాల్ట్ బల్బుకి 100 వాల్ట్ బల్బుకి తేడా ఉంది, వెలగడంలో తేడా ఉంది, ఏమైనా తేడా ఉంది. కానీ దాన్ని వెలిగించేది దీన్ని వెలిగించే విద్యుత్తు మాత్రం ఒక్కటే కదా. అది నువ్వు తెలుసుకుంటే ఈ ఉపాధిగతమైన మమైకాన్ని విడిచిపెట్టి, ఉపాధిగతమైన మమైకం అంటే కించిజ్ఞుణ్ణి నాకు అన్ని లిమిటేషన్సే నిజమే, ఈ లిమిటేషన్స్ నాకున్నాయని ఎవడనుకుంటున్నాడో ఆ నేను అనే దానికి ఆధారమైన చైతన్యానికి లిమిటేషన్ లేదు కనుక దానితో నువ్వు తన్మయం చెందవయ్యా. అది తెలుసుకోవడానికై బ్రహ్మాది స్తంభ పర్యంత స్వప్రకల్ప ఇవ కల్పన. ఈ బ్రహ్మాది స్తంభ పర్యంతము ఈ స్వప్రకల్పమే నేను అనే దానితోనే కల్పించబడితూ ఉన్నదయ్యా. సాక్షాత్కృతైన అనవచ్ఛిన్న ప్రకాశే పరమాత్మని. ఇదంతా కూడా అనవచ్ఛిన్నం అంటే పరిమితి లేనటువంటి, పరిచ్ఛిన్నత లేనటువంటి పరమాత్మ యందు ప్రకాశము లభించినప్పుడు ఇది తెలుస్తున్నది. అందుకు శృతివాక్యములు అనోరణీయాన్ మహతో మహీయాన్ ఇది వేదవాక్. ప్రతిదానికి వేదం ప్రమాణం కదండి మనకి. అందుకే గురువు గారు ఏంటంటే మన అహంకారం మన బుద్ధికి తోచడం ఇవి ఎప్పుడు ప్రమాణాలు కావండి. మన బుద్ధికి ఇవాళ నిద్ర మొత్తం వస్తే ఒకటి తోస్తుంది, నిద్ర మొత్తం వస్తే మరొకటి తోస్తుంది, ఇవాళ ఒక పుస్తకం చదివితే ఒకటి తోస్తుంది, రేపు మరో పుస్తకం చదివితే మరొకటి తోస్తుంది. కనుక స్వబుద్ధి ఎప్పుడూ ప్రమాణం కాదు. ప్రత్యక్షం అంతకంటే ప్రమాదం కాదు, ఎందుకంటే దాన్ని చూసేది నీ బుద్ధితోనే. కనుక ప్రమాణం ఏమిటంటే పరమేశ్వర స్వరూపమైన వేదమే ప్రమాణం. ఒక ప్రమాణం లేకపోతే ఎలా మాట్లాడతాడండి? ప్రతివాడు సృష్టిలో నాస్తికుడు కూడా రహస్యాన్ని తెలుసుకుని మాట్లాడేటే వాడు ఏదో ఒక ప్రమాణాన్ని తీసుకున్నాడు, అవునా లేదా? ఏదో ఒక ప్రమాణాన్ని తీసుకుని దానికి కట్టుబడి మాట్లాడతాడు, వాడికి సహజం. కనుక ఎవడో ఒక ప్రమాణం తీసుకోవాలి. మరి ఇది ఇదేంటి ప్రమాణం తీసుకుందంటే ఈశ్వర స్వరూపమైన వేదాన్ని ప్రమాణం తీసుకుంది. ఎందుకంటే అది ఇంద్రియాతీతమైన జ్ఞానం గురించి చెప్పింది కనుక. ఇంద్రియబద్ధమైన బుద్ధి నిర్దేశించే సత్యముల కంటే ఇంద్రియాతీత సత్యాన్ని ఆవిష్కరించుకున్న ఋషివాక్యములే మనకు ప్రమాణం. కనుక ఇది వేదవాక్ ప్రమాణం. ఆ వేదవాక్యం ఏమిటంటుంది? అణువరణీయాన్ మహతో మహీయాన్. అణువు కంటే అణువు, మహత్తు కంటే మహత్తు. అంటే అణువు మహత్తు అని చెప్పబడే అల్ప అనల్ప భేదములందంతటా కూడా ఆయనే వ్యాపించి ఉన్నాడు. దాన్ని చెప్పడానికి రుద్రోపనిషత్ ఇచ్చేతం స్తౌతి సర్వాత్మకం శివం, అది చెప్పడానికి రుద్రోపనిషత్తు సర్వాత్మకుడైన శివుణ్ణి చెప్పింది. అందుకే నమః పాగుంసాయచ రజస్యాయచ అనే మంత్రం ఉంటుంది. పాగుంసాయచ రజస్యాయచ. ఇక్కడ పాంశువు అన్నప్పుడు చిన్న ధూళి కణం అంటాం, కాదు అణువు. అది ప్రతి అణువులోని ప్రతి పరమాణువులోని వ్యాపించినటువంటి వాడే జగతాంపతయే నమః. అక్కడ వరకు ఉన్నాడు. ఈ జగత్తులో కనిపించే విభూతులన్నీ ఆయనవే. కనుక జగత్తు భగవాన్ యొక్క విభూతి స్వరూపము. జగత్తుకు ఆధారమైనటువంటి ఆయన తత్వము పరమార్థ స్వరూపము. కనుక ప్రపంచం ఈశ్వర విభూతి స్వరూపంగా ఎవడైతే దర్శిస్తాడో వాడికి జగత్తంతా ఈశ్వరుడిగా దర్శనమిచ్చి పరమార్థ దర్శనం అవుతుంది. అందుకే విభూతి యోగ విశ్వరూప సందర్శన యోగాల్లో పరమార్థం అది. పరమాత్మని చూడడం అంటే విశ్వాన్ని నిరసించడం కాదు, విశ్వాన్నే పరమాత్మమయంగా చూడడం అనేటువంటిది. కనుక విశ్వాన్ని దాటిపోయిన తర్వాత దొరికేవాడు కాదు ఆయన. విశ్వాన్ని విశ్వంగా చూస్తున్నంత కాలము దొరకడు, విశ్వాన్ని విశ్వేశ్వర చైతన్యంగా చూస్తున్నంత కాలం దొరుకుతాడు. దీన్ని ప్రతిపాదించడానికి ఈ స్తోత్రంలో ప్రవేశిస్తున్నాం. మొత్తం వ్యాఖ్యానం దగ్గర కూర్చోకుండా దీంట్లో వెళుతున్నాం. కనుక ఇక్కడ ఏమంటున్నారంటే ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఇది చివరి పాదానికి సురేశ్వరాచార్యుల వారు చేసిన వ్యాఖ్యానం. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే, దానికి వ్యాఖ్యానం ఇది. తస్మై అంటే ఆయనకు. ఆయనకంటే ఏం చెప్పాడు ముందే? స్వాత్మానం, నీలో ఉన్నటువంటి ఆత్మగా ఉండే ఆయనకు. ఆత్మగా ఉండే ఆయనకంటే ఎవడండి? మళ్ళీ వీడే కదా. అంటే ఇక్కడ వీడు అని చెప్పినప్పుడు జీవుడు అని అర్థం. తస్మై అనేది జీవుణ్ణి తెలియజేస్తుంది. ఇక్కడ జీవుడు అని మనం అన్నప్పుడు ఆత్మేతి అని అక్కడ అర్థం. జీవుడు లేదా శిష్యుడు అనుకోండి, జీవుడు. దాని తర్వాత గురుమూర్తయే, గురువు చెప్పబడ్డాడు. మూడవది దక్షిణామూర్తి, అంటే ముగ్గురు ఉన్నారు ఇక్కడ, జీవుడు, గురువు, దైవము లేదా పరమేశ్వరతత్వం. పరమేశ్వరతత్వం లక్ష్యం. లక్ష్యం ఏంటి? పరమేశ్వరతత్వం. పరమేశ్వరతత్వం లక్ష్యం అంటే అర్థం ఆయన కూర్చొని రూమ్లోకి వెళ్ళడం అని కాదు, విశ్వమంతా ఆయన వ్యాపించి ఉన్నాడు కనుక పరమేశ్వరుడు అయ్యాడు ఆయన. కనుక విశ్వవ్యాపకమైన ఈశ్వర చైతన్యంతో తాదాత్మ్యం చెందాలి మనం. ఆ విశ్వవ్యాపకమైన ఈశ్వర చైతన్యాన్ని పరమేశ్వరుడు అని మనం చెప్తున్నాం. ఇది ఈశ్వరః. జీవుడు, ఆత్మ, ఈ మధ్యలో గురువు. వీడెవడండి మధ్యలో? వాడు లేనిది వాడు తెలియట, వాడు లేనిది వాడు తెలియడు. సృష్టిలో ఏదైనా ఇది అని చెప్పేది ఒకటి ఉంటేనే మనం అది తెలుసుకోగలం. చిన్నప్పుడు ఇది తినాల్సింది, ఇది తినకూడదు అని తల్లి చెప్తేనే మనం ఆ పని చేస్తున్నాం. అయితే మరొకటి ఉంది, అంతకంటే దగ్గరైన గురువు ఉన్నాడు లోపల. వాడిని చూడండి,